सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ धुनी शरद बाबू जी की जय। మూడవ అధ్యాయం గ్రంథ ప్రయోజనం అనుమతి. గ్రంథం రచించటానికి కారణం గ్రంథరచనకు బాబా సమ్మతి. శ్రీ గణేశునికి నమస్కారం, శ్రీ సరస్వతీదేవికి నమస్కారం, శ్రీ గురు మహారాజుకి నమస్కారం, శ్రీ కులదేవతకి నమస్కారం, శ్రీ సీతా శ్రీరామచంద్రులకి నమస్కారం, శ్రీ సద్గురు సాయినాథునికి నమస్కారం. ఇప్పుడు జరిగిన కథ చెప్పవలసి ఉంది. శ్రీ సాయిబాబా పూర్తిగా అభయమిచ్చి చరిత్ర వ్రాసేందుకు నా అనుమతి పూర్తిగా ఉంది, నీవు నీ పని చెయ్యి, ఎప్పటికీ మనసులో ధైర్యాన్ని కోల్పోకు, నా మాటలు విశ్వసించు, మనసులో నిశ్చయం దృఢతరం చేసుకో, నా లీలలను వ్రాయి, వాటిని భక్తిభావంతో వింటే కుటుంబపరమైన చింతలను యాతనలను మర్చిపోతావు, అప్పుడు అజ్ఞానంతో చేసే పాపాలు నశించిపోతాయి. శ్రవణమనే సాగరంలో భక్తిప్రేమలనే అమృత తరంగాలు ఎగిసిపడతాయి. అందులో మునకలు వేస్తే ఉపదేశ రూపరత్నాలు అలవోకగా అరచేతిలో పడతాయి అన్నారు. అది విని నా మనసులోని శంక సుదూర తీరాలకు పలాయనం చిత్తగించింది. సాయి కారుణ్యకాంతిలో కరిగిపోతూ ఆయన చరణాల విందాలపై రాలిపోతూ నేను ఉప్పొంగే హర్షంతో వందనం చేశాను. అప్పుడు గుర్తొచ్చినది గుర్తొచ్చినట్లు ఆయన చరిత్రను వ్రాయటం ప్రారంభించాను. బాబా పెదవుల నుంచి జాలువారిన ఆ పలుకులను విన్న నేను అవి ఖచ్చితంగా జరిగి తీరుతాయని బాగా గుర్తుపెట్టుకున్నాను. నేను మాత్రం జీతం లేకుండా ప్రయోజనాన్ని పొందిన కూలీనయ్యాను. చూడండి, శ్రీహరి మహిమ ఎంత తెలియబడరానిదో, అది ఆయనకి తప్ప మరెవరికీ తెలియదు. శృతి ధర్మశాస్త్రాలు వేదాలు మూగబోయాయి, ఆయన ఆచూకీ ఎవరికీ తెలియలేదు. శాస్త్ర విశారదులు వేదవిధులు ప్రజ్ఞావంతులైన పండితులు ఒకనొక విషయాన్ని ప్రతిపాదించటం కోసం ఘట పటాది ఉదాహరణలతో వితండవాదాలు చేసేవారు. వీళ్లతో మోసపోకండి. శ్రీహరి తన భక్తులకు ఆటవస్తువు. ఆయన అమాయకుల కోసం అలమటిస్తాడు, ప్రేమ కోసం తన సర్వస్వంతో వారికి అధీనమైపోతాడు. అయితే భక్తి ఉన్నట్లు నటించేవారిని ఆయన ఎట్టి పరిస్థితుల్లోనూ కలవడు. ఇందులోనే నీకు సకల శుభాలు ఉన్నాయి, ఇందులోనే నా అవతార కార్యానికి సాఫల్యత ఉంది. చూడు, నేను పదే పదే చెప్పేదిదే, దీన్ని గురించే నాకు చింత. శ్యామ, మరో విషయం చెప్తున్నాను. ప్రేమతో నా నామాన్నుచ్చరించే వారి కోర్కెలన్నీ నేను తీరుస్తాను, వాళ్లల్లో భక్తి పెంచుతాను. నా చరిత్రను లేదా నా మహిమను ప్రీతితో గానం చేసేవారి వెనుక ముందు అన్ని వైపులా నేను నిలచి ఉంటాను. నా కోసం జీవ ప్రాణాలను లెక్కపెట్టకుండా నాలో లీనమైన వారికి ఈ కథ విన్నప్పుడు ఆనందం కలగటం సహజం. అయితే నా కీర్తన చేసే ఇతరులకు కూడా నేను సంపూర్ణంగా ఆనందాన్ని కలగజేస్తాను. వారికి శాశ్వత సుఖ సంతృప్తులనిస్తాను. ఇది నా వాగ్దానం, విశ్వసించు. నన్ను అనన్యంగా శరణు వచ్చిన వారిని, పూర్తి విశ్వాసంతో నా భజన చేసేవారిని, నన్నే చింతిస్తూ నన్నే స్మరించేవారిని నేనుద్ధరిస్తాను. అదే నా ప్రతిజ్ఞ. గుండెల నిండా నా నామాన్ని నిరంతరం నింపుకొని, నా పట్ల భక్తిని పెట్టుకుని, నా పారాయణ చేస్తూ నన్నే ధ్యానించేవారికి విషయాలనేవి ఎక్కడ గుర్తుంటాయి? నా కథను కేవలం విన్నంత మాత్రాన రోగోన్నయమవుతుంది. నా భక్తులను నేను కాలుడి కరాళ దంష్ట్రల నుంచి కాపాడతాను. నా కథలను శ్రద్ధగా విని పూర్తిగా మననం చేయాలి. మననం చేసిన దాన్ని నిధిధ్యాసన చేయాలి. అప్పుడు తృప్తి కలుగుతుంది. అహం సోహం భావన కరిగిపోతుంది. శ్రోతల మనసు ఏకోన్ముఖమవుతుంది. పరిపూర్ణ శ్రద్ధ వల్ల ఉన్మనీ స్థితి, పరమేశ్వర చింతనలో లీనత కలుగుతుంది. చిత్తం చైతన్యంతో నిండిపోతుంది. సాయి సాయి అనే నామస్మరణ కలియుగానుసారం ఉత్పన్నమయ్యే దుష్ట వాసనలనన్నింటినీ దగ్ధం చేస్తుంది. ఒక్కసారి చేసే సాష్టాంగ నమస్కారంతో మాట్లాడడం వల్ల లేదా వినికిడి వల్ల కలిగిన పాపాలు నశించిపోతాయి. గ్రంథరచన అనేది సాధారణమైన పనేమీ కాదు. అయినప్పటికీ బాబా ఆజ్ఞను నేను నమ్రతతో అంగీకరించాను. బాబాలాంటి ఔదార్యవంతుడైన దాత ఉండగా నేను హైన్యంగా దైన్యంగా ఎందుకుండాలి? కొందరి చేత ఆయన దేవాలయాలు నిర్మింపచేయించారు. కొందరిని హరికథా సంకీర్తనల్లో లీనం చేయించారు. కొందరిని తీర్థయాత్రలకు పంపారు. నన్ను రచనలో కూర్చోబెట్టారు. అందరికన్నా అల్పజీవిని నేను. అయితే ఆ కరుణామృత సాగరులు, అత్యంత దయాళురు సాయి నా పట్ల ఎందుకిలా ప్రసన్నులైనారో నాకు తెలియదు. గురుకృప ఎంత ఆశ్చర్యకరమైనదంటే, అది రవ్వంత తడిలేని చోట కూడా ఎండిమ్రోడైన వృక్షాలకు సైతం పూలను ప్రసాదిస్తుంది. ఏమాత్రం ప్రయత్నం లేకుండా వాటిని ఫలాలతో నింపేస్తుంది. కొందరు మఠాలను నిర్మిస్తారు, కొందరు దేవాలయాలు లేదా స్నానఘట్టాలను కట్టిస్తారు. నేను చరిత్ర రచనని సరళ మార్గంలో అవలంబిస్తాను. కొందరు సన్మానపూర్వకంగా పూజ చేస్తారు, కొందరు సుతారంగా చేత్తో పాద సంవాదన చేస్తారు. అయితే నాకు గుణ సంకీర్తన చేయాలని ముచ్చటగా ఉంది. కృతయుగంలో పరమేశ్వర ధ్యానంతోనూ, త్రేతాయుగంలో యజ్ఞం చేస్తేనూ, ద్వాపరయుగంలో పూజతోనూ ప్రాప్తించేదంతా కలియుగంలో గురుభజనతోనూ, భగవంతుని నామఘోషతోనూ ప్రాప్తిస్తుంది. నేనసలు ఏ యోగ్యత లేనివాణ్ణి. నా దగ్గర పూర్తిగా చింకి గుడ్డలే ఉన్నాయి. సరైన వస్త్రం ఒక్కటి కూడా లేదు. నా వద్ద అనేక విషయాల పరిజ్ఞానముంది, కానీ అందులో ఒక్కదాని గురించైనా పరిపూర్ణ జ్ఞానం లేదు. మరిలాంటి పెద్ద కఠిన కార్యాన్ని నేనెలా స్వీకరించాలి? ఏ ప్రయత్నం చేయకుండా హాయిగా కూచుందాం అంటే ఆజ్ఞను ఉల్లంఘించిన పాపం పట్టుకుంటుంది. లేక ఆజ్ఞాపాలన చేద్దామంటే దాన్నించి గట్టెక్కటమెలా అన్న భయం పట్టుకుంది. సాయి సమర్థుల యథార్థ స్థితిని యథాతథంగా వర్ణించటం ఎవరితరం? భక్తుల కోసం కృపతో ఆయనే స్వయంగా చెప్పిస్తారు. వాణి చేరుకోలేని చోటికి పోవాలని నేనెందుకు ఆశపెట్టుకోవాలి అని ఎవరైనా అనటానికి అవకాశం లేదు. నేను చేత్తో కలం పట్టుకోగానే బాబా నా అహమ్మత్వాన్ని అణిచేసి తమ కథను తామే వ్రాసుకుంటున్నారు. కనుక ఈ గొప్పతనం వారిదే. ఇది మహాత్ముల చారిత్రక రచన. మహాత్ములు తప్ప మరొకరు దాన్ని వ్రాయలేరు. తర్కానికందని బాబా గుణాలను అవగాహన చేసుకోవటమంటే ఆకాశమనే అప్సరాంగనను ఆలింగనం చేసుకోవటంలా ఉంటుంది. ఆయన మహాత్మ్యం అత్యంత కఠినం. ఆయన్ని వర్ణించగల సామర్థ్యం నా బుద్ధికి లేదు. ఆయనే తమకు చెందిన ఈ కార్యాన్ని తమ భుజస్కంధాలపై వేసుకొని ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి. అదే బాగుంటుంది. బాబా, నేను జన్మతః బ్రాహ్మణుణ్ణే అయినప్పటికీ వేద పురాణాలనే రెండు కళ్ళు లేనివాణ్ణి. నాకీ జన్మలో ఈ దోషం ఉన్నప్పటికీ తమవల్లే నాకు శోభ వచ్చింది. శృతి స్మృతి అనేవి రెండు బ్రాహ్మణులకు రెండు కళ్ళు. వాటిలో ఒకటి లేనివాడు మెల్లకంటివాడు, రెండూ లేనివాడు అంధుడు. నేనలాంటి హీనుణ్ణి దీనుణ్ణి. అయితే నా అంధత్వానికి ఊతకర్రలా మీరుంటే నన్నెవరు బాధించగలరు? నేను కర్రను తాటిస్తూ తాటిస్తూ సూటిగా మీ వెనుక నడుస్తాను. ఇప్పుడిక ఏం చేయాలో పామరుణ్ణైన నాకు తెలియటం లేదు. నాకు మీరే బుద్ధిని ప్రసాదించండి. తమ కార్యాన్ని చివరిదాకా తీసుకెళ్ళండి. ఎవరి వల్ల మూగవాడు వదరుబోతు అవుతాడో, కుంటివాడు మేరు పర్వతాన్ని లంఘిస్తాడో, అలా మాటలకందని శక్తి ఎవరికుందో వారి యుక్తి వారికే తెలుస్తుంది. నేను మీ కేవల పాదదాసుణ్ణి, నన్ను నిరాశపరచకండి. ఈ దేహంలో శ్వాస ఆడుతున్నంత వరకు మీ కార్యాన్ని సాధించనీయండి. శ్రోతలారా, ఇప్పుడు మీకు ఈ గ్రంథం రచించటానికి కారణం తెలిసిందనుకుంటా. శ్రీ సాయియే భక్తుల శ్రేయస్సు కొరకు వ్రాసేవారు వ్రాయించేవారును. వేణువుకి హార్మోనియానికి స్వరాలను పలికించే విషయంలో చింత ఉండదు, ఆ కష్టం వాయించేవాడిదే. మనం ఊరికే ఎందుకు కష్టపడాలి? చంద్రకాంతమణి నుంచి స్రవించే అమృతం దాని కడుపులోనిదా? అది చంద్రుడి పని. చంద్రుడు ఉదయించేటప్పుడు చంద్రుడి నుంచే అది ఉత్పన్నమవుతుంది. అలాగే గగనాన్ని తాకటానికా అన్నట్లు సాగరం ఉవ్వెత్తున ఎగసిపడటం అనేది అది చేసిన పన? ఆ పని సముద్రానిది కాదు, అది కూడా చంద్రోదయం మీదే ఆధారపడి ఉంటుంది. సుడిగుండాలు లేదా పెద్ద రాతి బండలు అవరోధం కాకుండా వాటిని తట్టుకొని ఓడలు వేగంగా పోవటానికి సముద్రంలో ప్రమాదాన్ని సూచించే ఎర్రటి దీపస్తంభాలను పెడతారు. అలాగే మాధుర్యంలో అమృతాన్ని కూడా సిగ్గిల చేయగల ఈ సాయిబాబా కథలు సంసార సాగరం అత్యంత సులభతరం చేసి పెడతాయి. మహాత్ముల కథలు ధన్యం, అవి చెవుల ద్వారా హృదయంలో ప్రవేశించాయంటే దేహాభిమానానికి దేశ బహిష్కారం అవుతుంది. ద్వంద్వాలనే మాటే మిగలదు. కథలను గుండె లోతుల్లో పదిలపరుచుకున్న కొద్దీ మనసులోని సంశయాలు సడి చేయకుండా సుదూర తీరాలకు పారిపోతాయి. దేహాభిమానానికి దేహశుద్ధి జరుగుతుంది, జ్ఞానం బాగా పోగవుతుంది. బాబాకున్న శుద్ధ యశస్సుని వర్ణించినా లేదా దాన్ని ప్రేమతో విన్నా భక్తుల పాపాలు దహించుకుపోతాయి. ఇదే పరమార్థానికి సులభ సాధన. మాయకు అతీతంగా ఉండే బ్రహ్మ ఎవరు? మాయని దాటి వెళ్లేందుకు ఉపాయమేమిటి? శ్రీహరి తమ భక్తుల పట్ల ప్రసన్నం కావటానికి ఏ ఏ కర్మలను ధర్మాలను ఎలా ఆచరించాలి? ఆత్యంతిక క్షేమం అంటే సర్వశ్రేష్ఠ శాశ్వత సుఖం అంటే ఏమిటి? భక్తి, ముక్తి, విరక్తి అంటే ఏమిటి? వర్ణాలు, బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర, ఆశ్రమాలు, బ్రహ్మచర్య, గృహస్థ, వానప్రస్థ, సన్యాస, వ్యవహరించవలసిన నియమ నిబంధనలేమిటి? సద్వస్తు, పరబ్రహ్మ అంటే ఏమిటి? అద్వయం అంటే ఏమిటి? ఈ విషయాలన్నీ ఎంతో గోప్యమైనవి. వాటిని ఇష్టపడేవారు తమ కోరిక నెరవేరటం కోసం జ్ఞానేశ్వరుడు, ఏకనాథుడు మొదలైన వారు రచించిన అనేక రకాల గ్రంథాలను చాతుర్యం లేదా ప్రావీణ్యత లభించటం వల్ల వచ్చే సుఖాన్ని ప్రాప్తింపచేసుకోవటం కోసం చదవాలి. కృతయుగంలో శమ, దమ, మనోనిగ్రహం, ఇంద్రియ నిగ్రహాలు, త్రేతాయుగంలో యజనం, యజ్ఞయాగాలు, ద్వాపరయుగంలో పూజలు, కలియుగంలో నామకథా సంకీర్తన, ఇవి పరమార్థాన్ని సాధింపచేయగల సులభ సాధనాలు. బ్రాహ్మణులు మొదలైన నాలుగు వర్ణాల వారికి గురుకథను వినటమే సాధన. వారు స్త్రీలు కానీ, శూద్రులు కానీ, లేదా నీచజాతులకి చెందిన చండాలురు కానీ, సర్వులకి ఇదొక్కటే సాధన. పుణ్యాత్ములు మాత్రమే ఈ కథలను వినగలుగుతారు. ఎవరికైనా నిద్ర ముంచుకొస్తే శ్రీహరి వారిని మేల్కొల్పుతాడు. ఎల్లవేళలా విషయభోగాలు లభించాలని అనిపించి అవి లభించినప్పుడు మనసుకి దుఃఖం కలుగుతుంది. అలాంటి వారికి కూడా ఈ మహాత్ముల కథలు విషయాల నుంచి విముఖులుగా చేస్తాయి. యోగ, యాగ, ధ్యాన, ధారణ, యోగాభ్యాసానికి సంబంధించిన 8వ, 6వ, 7వ అంగాలు చేయటానికి ఎంతో కష్టపడవలసి వస్తుంది. అయితే ఈ కథలు వినటానికి ఒక్క అవధానం తప్ప మరి ఏ విధమైన కష్టమూ పడనక్కర్లేదు. అలాంటి ఈ సాయినాథుని పరమ పవిత్ర కథలను సజ్జనులు, ప్రేమిక శ్రోతలు వినాలి. అప్పుడు వారి ప్రబలమైన పంచమహాపాతకాలు బ్రాహ్మణ హత్య, మద్యపానం, దొంగతనం, గురుపత్ని గమనం, ఈ పాపాలు చేసేవారితో సంబంధాలు పెట్టుకోవటం దగ్ధమై సంపూర్ణంగా నశించిపోతాయి. మనం సంసార బంధనాల్లో దృఢంగా బందీలమై ఉన్నాం. దానివల్ల మన స్వాభావికమైన వాస్తవిక రూపం ఆచ్ఛాదించబడిపోయింది. ఆ ఆచ్ఛాదన ఈ కథలను వినటంతో తొలగిపోతుంది. మన స్వతసిద్ధమైన ఆత్మ నిజరూపస్థితి గోచరమవుతుంది. ఈ కథలను మరణించే వరకు గుర్తుంచుకోవాలి. వాటిని నిరంతరం మనసారా అభ్యాసం చేయాలి. సంసారమనే అరణ్యంలో దగ్ధమవుతున్న వారికి ఆనంద ప్రభంజనాలు వెదజల్లే శాంతి, మనసుకి తృప్తి లభిస్తాయి. ఈ కథలను భక్తిభావంతో పఠించినా లేదా విన్నా సాయి ధ్యానం దానంతట అదే కుదురుగాక. ఆయన సగుణ రూపం కళ్లకు కనిపించుగాక, హృదయంలో నిశ్చయం ముద్రించబడుగాక. దీనివల్ల ఆ తరువాత సద్గురు భక్తి కలుగుగాక. సంసారం పట్ల విరక్తి, బుద్ధి పరిశుద్ధమై గురుస్మరణ చేయటంపై ప్రీతి ఉత్పన్నమగుగాక. అలా మనసులో సంకల్పించి సాయినాథులు కృపతో నన్ను కేవలం పేరుకి మాత్రం ముందు పెట్టి స్వయంగా ఈ గ్రంథరచన అనే పనిని తామే చేశారు. ఆవుకి పొదుగు నిండా పాలుండి అది చేపుకొచ్చినప్పటికీ ఆ పాలను అది దూడకి తప్ప ఎవ్వరికీ ఇవ్వదు. ఇది ఆవుకి పుట్టుక నుంచి ఉన్న అలవాటు. సాయినాథుల ప్రీతి కూడా అలాంటిదే. నా కోరికననుసరించి చాతకంలాంటి నాపై మేఘమనే జనని వర్షించి నా చిన్న తీవ్రేచ్ఛను తీర్చి భక్తులకు కూడా తనివితీరా తృప్తినిస్తుంది. భక్తి ప్రేమల కౌతుకాన్ని ఏమని వర్ణించాలి? అమ్మకే బిడ్డ ఆకలి తెలుస్తుంది. బిడ్డ నోటిని తెరవక ముందే ఆమె తన స్తన్యాన్ని అతని నోటికందిస్తుంది. ఆమె ఇలా వ్యర్థంగా కష్టపడటం దేనికోసమో ఎవరికీ తెలీదు. బిడ్డకైతే దాన్ని గురించి తెలిసే అవకాశమే లేదు. అమ్మ తప్ప అడగకుండా వేరెవ్వరూ పాలు త్రాగించరు. పిల్లవాడికి తల్లి నగలు పెడుతుంది. దానిలోని మర్మమేమిటో పిల్లవాడికి తెలీదు. ఆ మర్మం కేవలం అమ్మకే తెలుస్తుంది. మన సద్గురువు పని కూడా అలాగే ఉంటుంది. తన పిల్లవాడి మొండిపట్టుని, ముద్దు ముచ్చటలను ఎవరు తీరుస్తారు? అమ్మకి తప్ప ఆ కరుణ ఎవరికి ఉంటుంది? ఆమె ప్రేమలాంటి ప్రేమ ఏ కొంచెమో ఎక్కడో అరుదుగా లభిస్తుంది. మంచి తల్లి కడుపున జన్మించటం అనేది మహద్భాగ్యంతో ఈశ్వరుడిస్తేనే లభిస్తుంది. ఆమె దుర్భర దుఃఖాన్ని సహించి పసివాడికి జన్మనిస్తుంది. అది పిల్లవాడి భావనకి ఎన్నటికీ అందదు. ఈ విషయంలో బాబా ఇంకా ఏవో కొన్ని మాటలు చెప్పారు. వాటినిప్పుడు వినిపిస్తాను. సజ్జన శ్రోతలారా, మీరు శ్రద్ధగా వినండి. 1916 ప్రభుత్వోద్యోగం నుంచి నేను పదవీ విరమణ చేశాను. నా యోగ్యతననుసరించి నాకు పెన్షన్ నిర్ణయించారు. షిరిడీకి వెళ్లవలసిన సమయం వచ్చింది. ఆ రోజు గురుపౌర్ణమి. భక్తులు గురుపూజ కోసం అక్కడికి వచ్చి ఉన్నారు. ఆ సందర్భంలో అన్నా చించణీకర్ తనకు తానే బాబాకి ఏమని విన్నవించాడో, నా గురించి ఏమని సిఫార్సు చేశాడో వినండి. అన్నాకి నా గురించి ఉన్న గొప్ప చింత వల్ల బాబానిలా అభ్యర్థించటం మొదలుపెట్టాడు. బాబా, ఇతని కుటుంబం పెరుగుతోంది. ఇతని మీద మీరు కృప చూపండి. ఇతనికి మరో ఉద్యోగం ఇవ్వండి. ఈ పెన్షను ఇతనికి ఎలా సరిపోతుంది? ఇతని చింతలన్నీ పోయేలా మీరు ఏదో ఒకటి చేయండి. దానికి బాబా సమాధానమిచ్చారు. ఇతనికి ఉద్యోగం దొరుకుతుందిలే, ఇతనిప్పుడు నా సేవ చేయాలి. అప్పుడు సంసారంలో సుఖం లభిస్తుంది. అతని పళ్ళెం నిరంతరం నిండే ఉంటుంది. చనిపోయే వరకు అది ఏమాత్రమూ ఖాళీగా ఉండదు. భావభక్తితో నన్ను ఆశ్రయిస్తే శాశ్వతంగా అతని సంకటాలు దూరమవుతాయి. ఎలా ప్రవర్తించినా తప్పు లేదనేవాళ్ళు మూర్ఖులు. ధర్మశాస్త్రబద్ధంగా వ్యవహరించని వారిని మొదలే వదిలివేయాలి. వారు ఎదురుపడితే పక్కకు తొలగాలి. వారు మహాభయంకరులని తెలుసుకోవాలి. అవసరమైతే కొంచెం బాధను కూడా అనుభవించాలి. అయితే వాళ్ల నీడ కూడా మన మీద పడకూడదు. ధర్మాచరణ సత్ప్రవర్తన లేనివారు చరిత్రహీనులు. ఏ విషయాన్ని సరిగ్గా అభ్యసించకనే నిశ్చయం చేసేవారు, విధిని పాటించని వారు, అనుకూల ప్రతికూలాలను గురించి విచారించని వారు, వీరు తమ శ్రేయస్సును ఎలా సాధించుకోగలరు? విశేషించి ఏదో రుణానుబంధం లేకుండా ఎవరూ మన దగ్గరకు రారు. కనుక కుక్కలు, పందులు లేదా దోమలైనా సరే దేన్నీ తరిమేయకూడదు. ఇక ముందు ఇతను నాకు భక్తిభావంతో సేవ చేస్తే దేవాదిదేవుడికి కరుణ కలుగుతుంది, ఇతనికి ఏ లోటు కలగని విధంగా ధనం ప్రాప్తిస్తుంది. నేనీ పూజ ఎలా చేయాలి, నేనెవరు అనే దాన్ని ఖచ్చితంగా ఎలా తెలుసుకోవాలి? సాయి దేహం నశించిపోయేదే, మరి పూజించటానికి ఎంతో యోగ్యమైన బ్రహ్మ నశించిపోనిది అని నువ్వనొచ్చు. శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడికి గీతలో ఇలా చెప్పారు, 8 రకాల ప్రకృతుల రూపంలో పృథ్వీ, నీరు, తేజస్సు, వాయువు, ఆకాశం, మనసు, బుద్ధి, అహంకారం. గీత 7:4 చూడండి. నేను అంతటా నిండి ఉన్నాను. ఈ చరాచర సృష్టిలో నామరూపాలతో ఉండే వాటినన్నిటి చేత నేనే ఈ 8 రకాల ప్రకృతులతో నటింపచేస్తూ ఉన్నాను. ఇది నే చేసే చమత్కారమే. ఓం ప్రణవం నన్ను దర్శింపచేస్తుంది. దాన్ని దర్శింపచేసేవాణ్ణి నేనొక్కణ్ణి. విశ్వానికి బాహ్యస్వరూపంగా అనేక వస్తువులున్నాయి, అయితే వాటన్నింటిలో నేనొక్కణ్ణే నిండి ఉన్నాను. నేను కాక మరో వస్తువు లేని చోట ఇచ్ఛ అనేది ఎలా ఉంటుంది? నేనే అంతటా ప్రతిచోట 10 నిండి ఉన్నాను. అన్ని ప్రదేశాల్లోనూ నేనే పూర్ణంగా ఉన్నాను అన్న ఈ భావన వల్ల నేను, నాది అన్న భావం అదృశ్యమైపోతుంది. అలాంటి వారికి కోరుకోవలసినదంటూ ఏముంటుంది? వారు సర్వత్రా సంపూర్ణంగా ఉంటారు. వారి బుద్ధిలో ఇచ్ఛ అనేది ఉదయించదు. వారికి ఆత్మతో సంబంధమూ ఉండదు. సాయి మహారాజు మూర్తీభవించిన తమ ఆత్మే అన్న భావన ఉన్నచోట కామనకి స్ఫూర్తి ఎక్కడుంటుంది? కామనలు అనేక రకాలుగా ఉంటాయి. సూర్యకిరణాలతో తప్పించి కరిగిపోయే మంచుల నేనెవరు అనేదానికి అర్థాన్ని తెలుసుకోవటంతోనే కామనలు కరిగిపోతాయి. మనసు, బుద్ధి మొదలైన ఇంద్రియాలతో సహా నేను స్థూల దేహాన్ని, విరాట్ పురుషుణ్ణి కాదు, అలాగే నేను సూక్ష్మ హిరణ్యగర్భను కాదు. నేను అనాదిని, సనాతనుణ్ణి, సాక్షిభూతుణ్ణి. ఈ ప్రకారంగా గుణాలకి, ఇంద్రియాలకి అతీతుణ్ణైన నాకు విషయాల పట్ల ఆసక్తి లేదు. ఈ జగత్తులో నేను లేని ఖాళీ స్థలమంటూ లేదు. చేసేవాణ్ణి, చేయించేవాణ్ణి నేను కాదు. మనసు, బుద్ధి ఇత్యాది ఇంద్రియాల సమూహమంతా జడమే. వాటికి ఎక్కడ జ్ఞానం ఉంటుందో అక్కడే విరక్తి ప్రకటమవుతుంది. జ్ఞానంపైన ఉన్న ఆవరణను దూరం చేస్తూ ఉంటుంది. అది గుర్తుంచుకో. ఎక్కడ మన ఆత్మస్వరూపం గుర్తు కూడా మిగిలి ఉండదో అక్కడే మాయ ప్రాదుర్భావం ఉత్పన్నం అవుతుంది. నేను చైతన్యస్వరూపంగా నిండి ఉన్నానన్న సంగతి గుర్తుపెట్టుకోబడి ఉన్న చోట శుద్ధ పరిపూర్ణ ఆనందం ఉత్పన్నమవుతుంది. అలాంటి నా వైపుకి వృత్తిని తిప్పాలి. అదే నా సేవ, అదే నా భక్తి. నేను చైతన్యయుక్త ఆనందస్వరూపిణి అన్న ప్రత్యక్ష అనుభవం కలిగి ప్రాప్తించే శుద్ధ అవస్థనే జ్ఞానమంటారు. అయమాత్మా బ్రహ్మ, ఈ ఆత్మ బ్రహ్మయే అయి ఉంది. ప్రజ్ఞానమానంద బ్రహ్మ, జ్ఞానం, ఆనందం అంటే బ్రహ్మే అంటారు. ఈ జగత్తులో వాస్తవికము, సత్యము అనేది లేదు, కనుక దాని విషయంలో భ్రమ కలుగుతుంది. వాస్తవికమైన బ్రహ్మ నేనే. నిత్య, శుద్ధ, బుద్ధ, జ్ఞాని, ముక్త సత్యమైన నేను సాక్షాత్తు వాసుదేవుణ్ణి. ప్రణవం అతనికే సంబంధించి ఉంది. అలాంటి నాకు శ్రద్ధతో భక్తిపూర్వకంగా చేసే పూజ స్వతహాగా శుభప్రదమైనది. అలాంటి నన్ను తెలుసుకుని నా యథార్థ పూజను చేయాలి. అనన్యంగా శరణు వచ్చి నాలో ఐక్యరూపంగా అయిపోవాలి. నది సాగరాన్ని శరణు వెళ్ళిన తర్వాత వెనక్కి తిరిగి వస్తుందా? కడలిని కౌగలించుకున్న తర్వాత నది అన్న గుణం దానికి మిగిలి ఉంటుందా? నూనెలో తడిపిన వత్తి దీపపు జ్వాలను కలిసిన తర్వాత అది స్వయంగా దీపతేజస్సుగా అయిపోతుంది. మహాత్ముల చరణాలను శరణన్నప్పుడు మన స్థితి అలాగే అవుతుంది. చైతన్యంతో నిండిపోయిన అల్లా మాలిక్ అనేది తప్ప చిత్తానికి మరో చింతన ఉండని వారికి, శాంతి, నిరపేక్షత, సమదర్శనం అనేవి ఉండేవారికి నేను అనేది ఎందుకుంటుంది? నిర్మమత్వం, దేని పట్ల మోహం లేదా ఆసక్తి లేకపోవటం, నిరహంకృతి, ఏ కర్మను గురించి అహంకారం లేకపోవటం, నిర్ద్వంద్వత్వం, సుఖదుఖాలు, లాభనష్టాలు లాంటి పరస్పర విరుద్ధ మనోవికారాలకు అలిప్తంగా ఉండటం అనే నాలుగు గుణాలు ఉండే చోట అహమ్మత్వం అనే స్థితి ఎక్కడుంటుంది? తాత్పర్యం, ఈ ఎనిమిది గుణాలు శ్రీ సాయి దేహంలో ఉన్నప్పుడు అహమ్మత్వానికి స్థానం ఎలా ఉంటుంది, లేదా అహమ్మత్వానికి ఎలా ప్రయోజనాన్ని తీసుకువస్తారు? తమ అహమ్మత్వంతో విశ్వమంతా నిండిపోయి ఉన్నవారి అహమ్మత్వంలోని చిన్న శకలమే నాలోని అహం. దాన్ని సాయి చరణాలకు సమర్పించటమే, అదే నా సంపూర్ణ సేవ. నా సేవ చేస్తూ, నా భజనే చేస్తూ నాకు అనన్యంగా శరణు వచ్చిన వారు నాతో ఏకరూపులవుతారు అని శ్రీమద్భాగవత పురాణంలోని భగవంతుని వచనం. కీటకం భ్రమరాన్ని ధ్యానిస్తూ ఉంటుంది, అందువల్ల దానికి భ్రమరత్వం లభిస్తుంది. శిష్యుడి విషయం కూడా అంతేనని, శిష్యుడు తన గురువు పట్ల భక్తి కలిగి ఉంటే అతను తన గురువులాగే అయిపోతాడు. లాగే అన్న శబ్దంతో ఏ వేరు అనే భావం మనసులో వస్తుందో దాన్ని కూడా గురువు ఒక క్షణం పాటైనా సహించలేడు. గురువుకి శిష్యుడు తప్ప గురుత్వం లేదు, శిష్యత్వం గురుత్వం నుంచి వేరు కాదు. సరే, తమను పూజించమని ఆజ్ఞాపించారు సాయి. ఆ సాయి ఎవరు అన్నదాన్ని వ్యాఖ్యానించాను. దాన్ని దృఢపరచగల ఒక విషయం గుర్తొచ్చింది. ఉప్పెనెల ఉరికి మరీ వచ్చింది, అది చెప్తాను. ఒకసారి షిరిడీకి ఒక రోహిలా వచ్చాడు. అతను చాలా రోజులు అక్కడే ఉండిపోయాడు. అతను బాబా గుణాలను చూసి సమ్మోహితుడైనాడు. అతనికి బాబాపై అపరిమితమైన ప్రేమ కలిగింది. దున్నపోతులాంటి శరీరంతో పుష్టిగా ఉండి ఇష్టం వచ్చినట్లు ప్రవర్తించేవాడతను. ఎవరినీ లెక్క చేసేవాడు కాడు. దేహానికి పాదాల వరకు జీరాడే కఫ్ని వేసుకునేవాడు. మసీదులోనే ఉండేవాడు. అది రాత్రైనా పగలైనా మసీదు కానీ చావడి కానీ గొంతెత్తి గట్టిగా పట్టరాని ఉల్లాసంతో ఇష్టం వచ్చినప్పుడు కల్మా చదువుతూ ఉండేవాడు. సాయి మహారాజు శాంతిస్వరూపులు, కానీ గ్రామ ప్రజలకి మాత్రం రోహిలా తరహాకి చెప్పలేనంత విసుగు కలిగింది. అర్ధరాత్రి పూట కూడా ఈ పెడబొబ్బలు అలా నడుస్తుండేవి. వాళ్ల కంటికి నిద్రాదేవి కరువైంది. పగలంతా మలమలమాడే ఎండలో పొలంలోనో అడవిలోనో కష్టం చేసుకుని తీరా రాత్రి అయ్యేసరికి ప్రశాంతంగా నిద్రపోదామంటే ఉండేది కాదు. దాంతో ప్రజలకి చాలా బాధ కలిగింది. బాబాకేమో ఏ బాధ ఉండదు, కానీ జనులకి మాత్రం అది చాలా ఇబ్బంది కలిగించింది. రాత్రి సుఖంగా నిద్రపోలేకపోవటం వల్ల రోహిలా మీద వారికి పట్టరానంత కోపం వచ్చింది. ముందుకు పోతే నుయ్యి, వెనక్కు పోతే గొయ్యిలా అయ్యింది వాళ్ల పని. ఎంతకని చూస్తూ ఊరుకుంటారు. రాత్రింబగళ్ళు ఒకటే నస, ఏం చేయాలరా బాబు అని వాళ్ళకి పెద్ద విచారం పట్టుకుంది. రోహిలా అసలే తలతిరుగుడు మనిషి, పైపెచ్చు అతనికి బాబా వత్తాసొకటి. దాంతో అతను హద్దు పద్దు లేకుండా మరింత రెచ్చిపోతున్నాడు. మొండిగా గర్విష్ఠిగా అయిపోయాడు. గ్రామస్థులని నోటికొచ్చినట్లు మాట్లాడసాగాడు. వాళ్లకి ఎదురు తిరిగాడు. అప్పుడు ఊరంతా కూడా అతని మీద తిరగబడింది. సాయి జనని ప్రేమామృతధారలు కురిపించే అత్యంత కరుణామయి అని, శరణాగతులని రక్షిస్తుందని గ్రామస్థులంతా దయనీయమైన తమ ఇబ్బందిని విన్నవించుకోవటానికి బాబా దగ్గరికొచ్చారు. అయితే బాబా వాళ్ళని పట్టించుకోకపోగా గ్రామస్థులతో, రోహిలాను బాధించకండి, అతనంటే నాకెంతో ఇష్టం. ఈ రోహిలా భార్య పరమ గయ్యాళి, అతనితో ఆమెకు పొత్తు కుదరటం లేదు. అందుకని అతన్ని తప్పించుకుని ఆ నికృష్టురాలు నా వద్దకు రావాలని ఉబలాట పడుతోంది. ఆ ముండకి పరదా వేసుకోవాలని కూడా తెలీదు. అది సిగ్గు బిడియాలను వదిలేసింది. దాన్ని బయటికి నెట్టేసినా అది బలవంతంగా ఇంట్లో దూరుతోంది. అతను కేకలు పెట్టడం ఆపేసినప్పుడు ఆ సందు చూసుకుని ఆ దుర్బుద్ధి ముండ ఇంట్లోకి దూరాలని చూస్తోంది. అయితే అతను కేకలు పెడుతుంటే మాత్రం అది ఖచ్చితంగా పారిపోతోంది. దాంతో నాకు సుఖ సంతృప్తులు కలుగుతాయి. ఎవరు కూడా అతని జోలికి పోకండి. అతన్నిష్టం వచ్చినట్లు అరవనివ్వండి. అతను లేకపోతే నాకు రాత్రి గడవదు. అతని వల్లే నాకెంతో సుఖం కలుగుతోంది. అతను అలా అరవటం నాకు చాలా లాభం. అలా పరోపకారం చేసే రోహిల నాకు అత్యంత సుఖకారకుడు. అతన్నలా హాయిగా అర్చుకోనిండి. అది నాకు శుభప్రదం. లేకపోతే ఆ దుష్టురాలు రోహిల భార్య నన్ను కష్టపెడుతుంది. అది అలసిపోతే అప్పుడది తనంత తానే ఊరుకుంటుంది. అప్పుడు మీ పని పూర్తవుతుంది. ఆ ముండా నన్ను పట్టుకోకుండాను ఉంటుంది. సాయి మహారాజా అలా అనగానే అక్కడ అలజడి సద్దుమడిగింది. బాబా మనసుకి వాడిది గొడవ అని అనిపించటం లేదు కదా. మరి ఆయనతో చెప్పటం వల్ల మనకేం ఉపయోగం? అసలే ఈ రోహిలాకి అరుపులంటే ఇష్టం. అందులోనూ ఇప్పుడు పెడబొబ్బలు పెట్టడానికి వాడికి స్వేచ్ఛ కూడా దొరికింది. గొంతెండిపోయే వరకు హద్దు పద్దు లేకుండా అదే పనిగా కల్మా చదువుతున్నాడు. బాబా ఎంత క్షమాశీలురు. అలా తల బద్దలైపోయే ఆ అరుపులతో ఆయన అలా తల్లీనులవుతారేమిటి? అతనెంత భయంకరంగా అరుస్తాడు, అతని గొంతెండిపోదేమిటి అని గ్రామ ప్రజలు ఆశ్చర్యపోయేవారు. అతన్ని బెదిరించకండి అంటూ బాబా మాత్రం ఒకటే అభ్యర్థన. రోహిల చూడటానికి పిచ్చి ఫకీరులా ఉన్నప్పటికీ అతనికి బాబా పట్ల అత్యంత ఆదరం. తన ధర్మం ప్రకారం గొప్ప ఆనందంతో అతను కల్మా చదువుతూ ఉండేవాడు. తమ వాక్కు చిన్నదా పెద్దదా అన్న ఆలోచన భక్తుల మనసుల్లో ఉండదు. వారు తమకు కలిగిన స్ఫూర్తి ప్రకారం ఇష్టమొచ్చినట్లు హరినామాన్ని గర్జిస్తారు. రోహిల తన స్వాభావికమైన కర్కశంగా ఉండే బొంగురు గొంతుతో అల్లాహో అక్బర్ అనే నామాన్ని గర్జించేవాడు. నిరంతరం ఆనందం పొంగులువారే మనసుతో కల్మా చదువుతుండేవాడు. హరినామమంటే విసుక్కునేవారి అపవిత్రతకి బాబా భయపడేవారు. ఆయన భజనంటే ఇష్టపడేవారిని ఊరికే ఎందుకు తరిమేస్తారు అనేవారు. నా భక్తులు భజన చేసే చోట నేను నిద్రైనా పోకుండా ఉండిపోతాను అన్న భగవంతుని మాటను బాబా అనుభవపూర్వకంగా చూపించారు. ఎండు రొట్టెను చద్దెన్నానో అడుక్కు తినటమో అది లేకపోతే పస్తుండటమో చేసే రోహిలాకి భార్యెక్కడ? ఆమె బాబా వద్దకు పోవటమేమిటి? రోహిల బికారి, ఒక్క పైసా విలువ చేయడు. అతనికి పెళ్ళేమిటి, భార్యేమిటి? బాబా పసితనం నుంచి బ్రహ్మచారే. ఈ కథంతా కాల్పనికమే. రోహిల గొంతు చించుకున్నా సరే ఆ కల్మా విని బాబాకి సంతోషం కలుగుతుండేది. దాన్నాయన రాత్రింబగళ్ళు వినేవారు. నిద్రంతా దాని ముందది విషప్రాయం. కల్మా అనే ప్రబోధాత్మక వాణి ఎక్కడా? గ్రామస్థుల వ్యర్థమైన చాడీలెక్కడా? వారిని సరైన మార్గంలో పెట్టటానికే బాబా ఈ నాటకమాడారు. ఈ తీరుగా నామస్మరణను ఇష్టపడే రోహిల సాంగత్యం తమకిష్టం అన్న తన అభిప్రాయాన్ని అందరికీ అనుభవపూర్వకంగా చూపించారు బాబా. దృశ్యము, ద్రష్ట, దర్శనం ఈ మూడు గాఢ చైతన్యంతో నిండి ఉంటాయని తెలుసుకున్నవారు బ్రాహ్మణులైనా ముస్లిములైనా వారిద్దరూ ఆయనకి ఒకటే అనిపించేది. ఒకరోజు మధ్యాహ్నం మసీదులో హారతి అయిపోయి భక్తులు తమ తమ ఇళ్లకు వెళ్ళిపోవటానికి బయలుదేరారు. అప్పుడు బాబా పెదవుల నుంచి జాలువారిన మధురోక్తులు వినండి. మీరెక్కడైనా ఉండండి, ఏమైనా చేయండి, కానీ ఇది మాత్రం ఎప్పుడు గుర్తుపెట్టుకోండి. మీరు చేసే పని జరిగింది జరిగినట్లు సవిస్తరంగా నాకు తెలిసిపోతూనే ఉంటుంది. అలా నా గురించిన అనుభవాన్ని మీకు కలుగజేసే నేను అందరికీ ఎంతో దగ్గరగా అందరి హృదయాల్లోనూ నివసించేవాణ్ణి, అందరి దగ్గరికి వెళ్ళగలిగేవాణ్ణి, అందరికీ యజమానిని, సకల చరాచర ప్రపంచానికి లోపల బయట నేను వ్యాపించి ఉన్నాను. ఇదంతా ఈశ్వర సంకల్పం. దాన్ని నడిపించేవాణ్ణి నేనే, సకల చరాచర సృష్టిని ఉత్పన్నం చేసేవాణ్ణి నేనే. మూడు గుణాల్లో సత్వ రజస్తమో గుణాల్లో ఒకే రకంగా ఉండే అవస్థను కూడా నేనే. ఇంద్రియాల నన్నింటినీ నడిపించేవాణ్ణి నేనే. కర్త, భర్త, సంహర్త నేనే. నా పట్ల శ్రద్ధ కలవారికి ఏ సంకటాలు ఉండవు. నన్ను విస్మరించిన వారిపై మాయ కొరడా ఝళిపిస్తుంది, అంటే బాధిస్తుంది. శ్రీకృష్ణ భగవానులు గీతలో అర్జునుడికి ఇదే చెప్పారు. ఈశ్వర సర్వభూతానాం హృద్దేశేర్జున తిష్టతి భ్రామయం సర్వభూతాని యంత్రారూఢాని మాయయా. 61వ శ్లోకము 18వ అధ్యాయం. అర్జున, ఈశ్వరుడు అన్ని జీవుల అంటే ప్రాణుల హృదయాల్లో నివసిస్తాడు. ఆయన తన మాయతో జీవులను కీలుబొమ్మల్లా ఆడిస్తూ ఉంటాడు. తమేవ శరణం గచ్చ సర్వభావేన భారత తత్ప్రసాదాత్పరం శాంతిస్థానం ప్రాప్యసి శాశ్వతం. 62వ శ్లోకం 18వ అధ్యాయం. ఓ భారత, అన్ని రకాలుగా ప్రేమతో ఆయన్నే శరణను. ఆయన కృపతో సర్వోత్తమ శాంతి, శాశ్వతమైన మోక్ష పదవి నీకు లభిస్తాయి. అలాగే భూతీం సబాహ్యాభ్యం తరీభరూనీ ఉరలో చరాచరీం. దీనికోసం పురుష సూక్తంలో మొదటి మంత్రం చూడండి. సభూమిం విశ్వతో వృత్వాత్య తిష్టద్దశాంగులం. ఆ పురుషుడు ఈ జగత్తంతా పూర్ణత్వంతో వ్యాపించి కూడా ఇంకా 10 అంగుళాల ప్రమాణంలో మిగిలి ఉన్నాడు. కనిపించేదంతా నా స్వరూపమే. చిన్న చిన్న క్రిములు, చీమలు, దరిద్రులు, రాజులు, అపారమైన స్థావర జంగమ విశ్వమంతా సాయియే, ఆయన స్వరూపమే. ఎంత గొప్ప సూచన! మహాత్ములు, ఈశ్వరుడు వేరు కాదు. విశ్వంలోని చరాచరాన్ని నిష్పక్షపాతంగా ఉద్ధరించటానికి వారు అవతరిస్తారు. గురుపదాల్లో లీనమవ్వాలనుకునేవారు గురు గుణగానం చేయాలి, లేదా గురుకథలను కీర్తించాలి, లేదా భక్తితో వాటిని శ్రవణం చేయాలి. ఈ ప్రకారంగా సాధకులు శ్రవణంలో లీనమైతే వినేవాడు, వినే విషయం, వీటిలోని అన్యత్వం కరిగిపోతుంది. శుద్ధ చైతన్యం ప్రకటమై సాధకుల మనసు పరమేశ్వరుడిలో నిమగ్నమవుతుంది. సంసార బంధనాల్లో మునిగిపోయినా అప్రయత్నంగా మహాత్ముల కథలు కేవలం చెవిన పడినంత మాత్రానే అవి సహజంగా శుభాన్ని కలిగిస్తాయి. మరి వాటిని పెళ్ళుబికే భక్తిభావంతో వింటే ఎంత శ్రేయస్సు కలుగుతుందో శ్రోతలు తమ హితం కోసం మనసులో ఆలోచించుకోవాలి. శ్రవణంతో గురుచరణాల్లో ప్రేమ కలిగి క్రమక్రమంగా గొప్ప సుఖప్రాప్తి కలుగుతుంది. ఇంకా వేరే ఏ నియమనిష్టలు పెట్టుకోనవసరం లేకుండానే గొప్ప హితం కలుగుతుంది. మనసులో ఇలా నిశ్చయం చేసుకుంటే అప్పుడా కమనీయ కథాసుందరి కౌగిలి పట్ల గాఢ ప్రేమ కలుగుతుంది. విషయబంధనాలు సహజంగానే విడివడి పరమానందం ప్రకటమవుతుంది. మధురిమకే మాధుర్యాన్ని సంతరించి పెట్టగల బాబా చెప్పిన ఆ మాటలు విని ఇక నుంచి నేను నరసేవను మాని గురుసేవను చేస్తుండాలని మనసులో నిశ్చయించుకున్నాను. కానీ మనసులో అన్నా చించణీకర్ వినంతికి సమాధానమిచ్చేటప్పుడు బాబా అతనికి ఉద్యోగం దొరుకుతుంది అన్న మాటలు అనుభవంలోకొస్తాయా అని ఏదో గునుపు. బాబా మాటలు వట్టిపోవటమనేది ఎప్పటికీ జరగదు. ఒకవేళ నరసేవతో సంబంధం ఏర్పడినా అది పోయేదే. అయితే గొప్ప శ్రేయస్సు కలిగేదెప్పుడో అది మాత్రం తెలియటం లేదు. అన్నా తనంత తాను అడిగిన మాట నిజమే. అయితే నాలోనూ ఆ కోరిక లేకపోలేదు. అది అనిచ్చో లేదా మొహాన రాసిపెట్టి ఉన్నది అనుభవించటానికి ఇచ్చో కాదు. నా మనస్సులో ఉన్నదేమిటంటే ఉద్యోగం దొరకాలి, కుటుంబ నిర్వహణ సులభతరం కావాలి. సాయిబాబా మాత్రం వేలితో బెల్లం చూపించి మందు తాగించారు. బెల్లం మీది ఆశతో నేను మందు తాగాను. అదృష్టవశాత్తు సంతృష్టి చెందాను. అనుకోకుండా ఉద్యోగమూ దొరికింది. నేను డబ్బు మీద ఆశతో దాన్ని స్వీకరించాను. ఉద్యోగం శాశ్వతం కాదు కనుక వచ్చినదారినే తిరుగుముఖం పట్టింది. బాబా ఎన్నటికీ నశించని సుఖాన్ననుభవించటం కోసం నన్ను ఉన్నచోటే కూర్చోపెట్టేశారు. ఈ చరాచర జగత్తు పూర్తిగా భగవత్స్వరూపం. అయితే భగవంతుడు జగత్తుకు అతీతంగా ఉండే సర్వశ్రేష్ఠుడైన పరమేశ్వరుడు. జగదీశ్వరుడు జగత్తు నుంచి వేరు కాదు. అయితే జగత్తు జగదీశ్వరుడికి వేరుగా ఉంది. జగత్తు ఉత్పన్నం అయినప్పటి నుంచి అందులో చేతన, అచేతన వస్తువులున్నాయి. వీటన్నిటికీ మూలాధారం ఈశ్వరుడే. ఈశ్వరుడి పూజాస్థానాలు 8 రకాలుగా ఉన్నాయి. ప్రతిమ, స్థండిల అంటే యజ్ఞ హోమ ఇత్యాదులు చేసే మట్టి అరుగు, అగ్ని, తేజస్సు, సూర్యమండలం, ఉదకం, ద్విజులు అనగా బ్రాహ్మణులు, గురుదేవుడు, అలా అవి రకరకాలుగా ఉన్నాయి. అయితే వీటన్నిటితో పోలిస్తే గురుదేవుడు శ్రేష్టం. శ్రీకృష్ణుడు స్వయంగా పూర్ణ బ్రహ్మ అయి ఉండి సాందీపుని పాదాలు సేవించారు. ఆయన సద్గురువుని స్మరిస్తే నారాయణుండైనా నేను సంతోషిస్తాను. నా గురించి కన్నా సద్గురువుకు చేసే స్తుతి నాకు మరింత ఎక్కువ ఇష్టం అని అన్నారు. సద్గురు మహాత్యం శ్రేష్టమైనది, అవగాహనకు అందనంత కఠినమైనది. గురుభజన అంటే ఇష్టముండని వారు నిజంగా అభాగ్యులు. వాళ్ళు జనన మరణాలనే రాకపోకలను అనుభవిస్తూ తమ హితాన్ని మట్టిపాలు చేసుకుంటారు. మళ్ళీ జననం, మళ్ళీ మరణం అనే నిరంతర పరిభ్రమణ మన వెనకబడుతుంది. కనుక కథాశ్రవణం చేసి మనలను మనం ఉద్ధరించుకుందాం. మహాత్ముల నోటినుంచి జాలువారే మాటలు అవిద్య అనే ముడిని విప్పేసి సంకటాలను సుదూర తీరాలకు తరిమేస్తాయి. కనుక వాటిని మనసు నిండా నింపుకోవాలి. కాలం ఎలా ఉంటుందో, ఆయనతో ఎలా కలుపుతుందో ఎవరికీ తెలీదు. ఇదంతా అల్లామియా ఆట. ప్రేమిక భక్తులు ప్రేక్షకులవాలి. బుద్ధిబలం తీవ్రంగా లేకపోయినప్పటికీ సాయిలాంటి సమర్థ గురువు నాకు లభించారు. ఈ బలం దైవందే అనుకోవాలి. ఇది కూడా ఆయన ఆటే. గ్రంథ ప్రయోజనం గురించి చెప్పాను. బాబా నాకు ఇచ్చిన ప్రోత్సాహాన్ని గురించి చెప్పాను. ఆ అనుసంధానంతో బాబా నుంచి ఆయన బ్రహ్మత్వము, అంటే నేనే బ్రహ్మను, ఆయన్ని పూజించే పద్ధతి విషయంలో మార్గదర్శనము అయ్యింది. ఇప్పుడు శ్రోతలు తరువాతి అధ్యాయాన్ని వినాలి. అందులో సమర్థ సాయినాథులు షిరిడీలో ఎలా అవతరించారన్న విషయం వర్ణించబడింది. అమాయకులు, భావికులు, చిన్న పెద్ద భక్తులంతా ఒక్క క్షణంపాటు జీవనాన్ని నిర్వీర్యం చేసే ప్రాపంచిక కష్టాలని, చింతలని పక్కకు పెట్టి విశిష్టమైన సాయిబాబా చరిత్రను వినండి. సాయిబాబా స్వతహాగా నిర్వికారి అయినప్పటికీ ఆయన అనేక వేషాలు ధరించిన అవతార పురుషులైనందువల్ల తమ మాయ యొక్క పనిని సజావుగా నడిపించటానికి సాధారణ వ్యక్తిలా వ్యవహరిస్తారు. ఎవరి పవిత్ర చరణ కమలాలను సమర్థ సాయి అన్న చిన్న మంత్రంతో ధ్యానించాలో, ఎవరు భక్తులను సంసారం నుంచి ముక్తి కలిగించటానికి సూత్రాలను అంటే దారాలను కదుపుతారో వారి కథ పవిత్రమైనది. సారాంశం ఈ సాయి చరిత్ర పరమపావనమైనది. దాన్ని పఠించేవారి నోరు పవిత్రమవుతుంది, విన్నవారి చెవులు పావనమవుతాయి, అంతఃకరణ కూడా పునీతమవుతుంది. ఈ కథను ప్రేమతో శ్రవణం చేస్తే భవదుఃఖాలు హరించిపోతాయి. అపార కృపామృత రసధారలను అలవోకగా వర్షించే సాయి ప్రసన్నులైతే సంపూర్ణ శుద్ధ జ్ఞానం ప్రకటమవుతుంది. లయం, కథ వింటూ వింటుండగా నిద్రమత్తు రావటం. విక్షేపం, కథలో మనసు లీనం కాకపోవటం. కషాయం, కథ వింటున్నప్పుడు 3 గుణాలు క్షోభించి కలిసిపోయి కళ్ల ముందు ఈశ్వరుడి సగుణ లేదా నిర్గుణ స్వరూపం కనిపించకుండా నల్లటి పచ్చటి రంగులు కనిపించటం. రసాస్వాదం, కథలోని స్త్రీల హావభావాలు, నేత్ర కటాక్షాలు, శృంగార వర్ణనలు వినటం మీదే శ్రద్ధ ఉండటం. ఇవి కథాశ్రవణానికి నష్టం కలిగిస్తాయి. ఈ అవాంతరాలను దూరం చేసుకోవాలి. అప్పుడు శ్రవణం సుఖదాయకమవుతుంది. ఉద్యాపనలతో కూడిన వ్యర్థమైన వ్రత వైకల్యాలు మనకక్కర్లేదు. శరీరాన్ని శుష్కింపజేసే ఉపవాస తపవాసాలు అవసరం లేదు. లేదా తీర్థయాత్రలు, తిరుగుళ్ళనే తిప్పలు వద్దు. కేవలం ఈ చరిత్రను చెవులారా వింటే చాలు. గుండెల నిండా నిజమైన ప్రేమ ఉండాలి. భక్తిలోని మర్మాన్ని తెలుసుకోవాలి. అప్పుడు పరమశ్రేయస్సుని కలిగించే పరమార్థం పందెం కట్టి పరుగున మన దరికి వచ్చేస్తుంది. అశుభకారకము బాధాకరము అయిన అవిద్య అజాపజా లేకుండా పారిపోతుంది. ఇతర సాధనల శ్రమ లేదు. ఈ సాయి చరిత్రను వినండి. సంచిత అగామిలను అంటే రాబోయే జన్మలో అనుభవించవలసిన సుఖ దుఃఖ రూప ఫలాల కారణమైన ప్రస్తుత జన్మలోని మంచి చెడు కృత్యాలు కొంచెం కూడా మిగుల్చుకోవద్దు. లోభి ఏ పనిలో ఉన్నా అతని చిత్తానికి దాచిపెట్టిన ధనమే రాత్రింబవళ్ళు కనిపించినట్లు మన మనస్సుల్లో సాయి సాక్షాత్కరించాలి. సర్వులకి శుభమస్తు. ఈ ప్రకారంగా మహాత్ములు సజ్జనులు ప్రేరణ కలిగించిన భక్త హేమాడ్ పంత్ రచించిన శ్రీ సాయి సమర్థుల సత్యచరిత్రలోని గ్రంథ ప్రయోజనం అనుజ్ఞాపనమనే పేరుగల 3వ అధ్యాయం ముగిసింది. శ్రీ సద్గురు సాయినాథార్పణమస్తు. శుభం భవతు. 3వ అధ్యాయానికి పరిపూర్ణ వివరణ. పైకి చూడపోతే ఈ అధ్యాయం గ్రంథ ప్రయోజనము, గ్రంథరచనకి హేమాడ్ పంత్కి అనుమతి ఇవ్వటము, రోహిలా అభినవ కథలకు సంబంధించినదనిపిస్తుంది. అయితే దీన్ని చక్కగా క్షుణ్ణంగా చదివితే ఇది ఎంత మహత్వపూర్వకమైనదో, ఇందులో ఎంత అంతరార్థం నిండి ఉందో తెలుస్తుంది. ముఖ్యంగా ఈ అధ్యాయంలోని 185 ఓవీల్లో 49 ఓవీలు కేవలం బాబా పలికిన అమృత గుడికల్లాంటి అమూల్యమైన పలుకులే. వాటిని పాఠకులు మళ్లీ మళ్లీ చదవాలని నాకనిపిస్తుంది. 11వ ఓవీల్లో బాబా మనకు తమ పట్ల ఉండవలసిన భక్తిని, కథాశ్రవణంలోని శ్రేష్టతను వర్ణిస్తూ చెప్తారు. ఒక మాట చెప్తాను శ్యామ, ప్రేమతో నా నామాన్ని స్మరించే వారి కోర్కెలను నెరవేర్చి వారి ప్రేమను పెంచుతాను. నా చరిత్రను, నా మహత్తుని ప్రేమతో గానం చేసేవారి వెనుక ముందు అన్నివైపులా నేను నిలబడి ఉంటాను. కాలుడి కరాళ దంష్ట్రల నుంచి నా భక్తులను బయటకు లాగేస్తాను. నా కథలను కేవలం వినటంతో వ్యాధులు వెంటనే నశిస్తాయి. కథలను సాదరంగా శ్రవణం చేసి ఆ పైన పూర్తిగా మననం చేసి అటు తర్వాత నిధిధ్యాసలను చేస్తే సంతృప్తి మన సందిట చేరుతుంది. తరువాత 32 ఓవీల్లో మొదట ధర్మాచరణ అంటే నీతితో వ్యవహరించటంలోని విశేషం చెప్పి తరువాత తాము స్వయంగా సర్వవ్యాపకుణ్ణని, అనాది సిద్ధుణ్ణని, ఓంకారానికి ప్రతీక అయిన అవ్యక్త బ్రహ్మనే అని చెప్పి బాబా తమ పూజ ఎలా చేయాలో తెలియచేశారు. అందులోని కొన్ని మాటలు చూడండి. స్థావర జంగమాత్మక చరాచర జగత్తులో అనేక రకాల నామరూపాలతో నేనే 8 రకాల ప్రకృతిగా నటిస్తున్నాను. ఇది నా చమత్కారమే. ఓంకారమనే ప్రణవం నా వాచకమే. దాని వ్యాఖ్యము కూడా నేనే. విశ్వంలోని అనేక రకాలైన ఆకార వస్తు విశేషాల్లో కూడా నేనే నిండి ఉన్నాను. నేను మనసు, బుద్ధి మొదలైన ఇంద్రియాలతో ఉన్న స్థూల దేహ విరాట్ని కాదు, అగోచరమైన హిరణ్యగర్భుణ్ణి కాదు. నేను అనాది సిద్ధుణ్ణి, సనాతనుణ్ణి, సాక్షీభూతుణ్ణి. నేను చైతన్య స్వరూపుడిగా నిండి ఉన్నానన్న దాన్ని మనసులో పదిలపరుచుకుంటే అప్పుడు శుద్ధము, పూర్ణము అయిన ఆనందం కలుగుతుంది. అలాంటి నా వైపు వృత్తిని తిప్పితే అదే నా సేవ, అదే నా భక్తి అవుతుంది. తానే చిదానంద చైతన్యయుక్తుడినన్న అనుభవాన్ని తీసుకుని ప్రాప్తించే శుద్ధ అవస్థనే జ్ఞానమంటారు. అలా నేనెవరో తెలుసుకుని నా యథార్థ పూజను చేయి. అప్పుడు అనన్యంగా నన్ను శరణంటే నాతో సమరసతను పొందుతావు. కీటకం భ్రమరాన్ని ధ్యానించి తాను భ్రమరమే అయిపోతుంది. గురుభజన చేసే శిష్యుడు కూడా తన గురువుతో సమానంగా అయిపోతాడు. ఆ పైన తృప్తి కలుగకనే కాబోలు అధ్యాయం చివర బాబా ఇంకా ఇలా అంటారు. ఎక్కడైనా ఉండండి, ఏమైనా చేయండి, ఎప్పుడూ ఒకటి మాత్రం గుర్తుంచుకోండి, మీరు చేసే పనుల సమాచారం నాకు నిరంతరం తెలుస్తూనే ఉంటుందని గుర్తుంచుకోండి. ఇలా నిదర్శనమిచ్చే నేను, సర్వుల అంతరంగంలో ఉండే నేను అందరి హృదయాల్లో నివసిస్తాను. అందరికీ యజమానిని నేనే. ప్రాణుల లోపల బయట ఈ చరాచరమంతా నేనే నిండి ఉన్నాను. ఇది పరమేశ్వర సంకల్పం. దీనికి సూత్రధారిణి నేను. నేను జీవుల సృష్టికర్తని. త్రిగుణాలను ఒకే రకంగా ఉంచేవాణ్ణి నేనే. ఇంద్రియాలన్నిటినీ వ్యవహరింపచేసేవాణ్ణి నేనే. సృష్టి స్థితి లయకారకుణ్ణి నేనే. నాపై శ్రద్ధ పెట్టిన వారికి ఎలాంటి బాధలు ఉండవు. నన్ను విస్మరించిన వారిపై మాయ తన కొరడాను ఝళిపిస్తుంది. సారాంశం, నన్ను మసీదులో ఉంటూ కఫనీ ధరించి తలకి వస్త్రం చుట్టుకొని ధుని ముందు కూచుని నోటితో అల్లా మాలిక్ అనేటటువంటి వినాశిదేహంతో ఉన్న సాయి అని అనుకోకండి. నేను అవినాశిని, అనాది సిద్ధుణ్ణి, సర్వవ్యాపకుణ్ణి, చైతన్య ఘన పరమేశ్వరుణ్ణి అని తెలుసుకుని అనన్యంగా శరణు వచ్చి నన్ను పూజించండి. అప్పుడు మీరు మద్రూపులుగా లేక నాలాగే అవుతారని బాబా చెప్పారు. కనుకే హేమాడ్ పంత్ ఈ అధ్యాయం చివర్లో ఇలా అంటారు, లోభి ఏ ఊళ్ళో తిరుగుతున్నా అతని మనసుకి అహర్నిశలు తను దాచిన నిధే కనిపిస్తుంటుంది. అదేవిధంగా సాయిని మనసులో పెట్టుకోవాలి.